విశేషమైనటువంటి సందేశాన్ని మీకు అందివటానికి, నేను అందించినటువంటి సందేశం మీకు నచ్చితే ఆ మార్గంలో మనం అందరం కలిసి ప్రయాణించటానికి కావలసినటువంటి విషయాలు మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఏమిటి ముఖ్యంగా, నేను చిన్నప్పుడు కాశీలో ఉన్నప్పుడు దగ్గర నుంచి మొన్న అశ్వమేధ యజ్ఞం నాడు తిరుమలలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అనేక మంది గురువులు, అనేక పుస్తకాలు, అనేక శాస్త్రాలు చదివితే నాకేమర్థమైంది అంటే, మనందరికీ కూడా అసలు ఏం చేయాలో సవ్యమైనటువంటి అవగాహన లేకుండా పోయింది. పూజలు చేసేస్తూ ఉంటాం, వ్రతాలు చేసేస్తూ ఉంటాం, యజ్ఞాలు చేసేస్తూ ఉంటాం, దేవాలయాలకు వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అసలు మనం ఎందుకు అక్కడికి వెళ్తున్నాము, ఎందుకు ఈ యజ్ఞాలు చేస్తున్నాము, ఎందుకు ఈ పూజలు చేస్తున్నాము అన్నదానికి సవ్యమైనటువంటి అవగాహన లేదు మనకి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, మనం పూజలు అవి అంతా ఎందుకు చేస్తున్నాము అంటే మన కోరికలు తీర్చుకోవటానికి, మనకి బాధలు ఉంటే బాధలు పోతాయి, ఖచ్చితంగా పోతాయి, అందులో మాత్రం డౌట్ లేదు. కానీ అందుకు మాత్రమే మనం చేయటం లేదు. ఇంకొంతమంది జన్మరాహిత్యం కోసం చేస్తామంటారు, అసలు మాకు ఇంకా ఈ మానవ జీవితం వద్దు, మాకు ఈ కష్టాలు వద్దు, నేను ఈ బాధలు భరించలేను, హే అనాథ రక్షక, ఆత్మత్రాణ పరాయణ, ఇంకా నాకు ఈ భౌతిక శరీరం మానవ జీవితం వద్దు. అది కరెక్టే, అలా కోరుకునే ఆయుధంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ సంఘటనలు జరుగుతాయి. ఇదంతా కాకుండా ఈ విధానంలో వెళ్తే కొన్ని చమత్కారాలు జరుగుతాయి, కొన్ని అసంభవాలు సంభవం అవుతాయి. క్యాన్సర్ లాంటి రోగాలు ఎక్కడా నయం కాకపోయినా ఈ విధానంలోకి వస్తే రోగాలు నయమైనటువంటి అనేక సంఘటనలు మనకి తెలుసు. మూకం కరువుతి వాచాలం పంగుం లంఘైతే గిరి మూగవాన్ని మాట్లాడిస్తుంది, కుంటివాడి చేత కొండలను దాటిస్తుంది. ఇంచేత మనకి సామర్థ్యం లేకపోయినా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనం ఇది చేసుకుంటే మనకు లేనటువంటి సామర్థ్యం వచ్చేసి మన జీవితాలు ఇంకాస్త సుఖంగా ఉంటాయి అని కొండలు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి కారణాలతో రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాల మతాల పేరుతో, మనం మాత్రమే కాదు, క్రిస్టియన్స్ వాళ్ళకు అర్థమైన ధోరణిలో వాళ్ళు చేస్తూ ఉంటారు, ముస్లింస్ వాళ్ళకు అర్థమైనటువంటి ధోరణిలో వాళ్ళు చేసేస్తుంటూ ఉంటారు, బుద్ధిస్ట్ వాళ్ళకు అర్థమైనటువంటి జీవిత విధానంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు, జైనులు, పార్సీస్, రకరకాలైనటువంటి ఆచార విచారాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. కానీ అసలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, అసలు మనిషి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన చేసుకోవటానికి ఈ మేధా శృంఖల యజ్ఞాన్ని మొదలెట్టాను. మేధ అంటే జ్ఞానము, మేధస్సు, ప్రతిభ గల వ్యక్తి. ప్రతిభ గల వ్యక్తులుగా మనం జీవిస్తున్నావా లేదా అన్నది ముందు మనం ప్రశ్న వేసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, సిగరెట్ తాగితే హానికరము, ప్రతి చోట టీవీ ఆన్ చేయగానే మనకు కనిపిస్తున్నది, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో అది కనిపిస్తుంది, కానీ సిగరెట్లు అమ్ముతున్నారు. అంటే మనం తెలివైన వాళ్ళమా తెలివిలేని వాళ్ళమా అని మనం ప్రశ్నించుకోవాలి. అది మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మాస్టర్ అని మీరు కోపం తెచ్చుకోకండి, నాకు నేనే ఈ ప్రశ్న వేసుకుంటున్నాను. మనం ఉన్నటువంటి ఈ సమాజంలో మనం బుద్ధి ఉన్నవాళ్ళమా బుద్ధి లేని వాళ్ళమా? నాయనాది నువ్వు తాగితే చచ్చిపోతావు, నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కూడా నువ్వు మృత్యుముఖంలోకి తోస్తున్నావు. ఎందుకంటే నువ్వు సిగరెట్ తాగితే నీకు మాత్రమే కాదుగా ఆ పొగ పక్కనున్న వాడికి కూడా వెళ్తుంది. మరి మాన లేకుండా ఉన్నాడు. అవశ్యం ప్రకృతి వశ దాడికి తెలిసి ఇది మంచిది కాదని, కానీ మాన లేకుండా ఉన్నాడు. అలాగే అన్ని వ్యసనాలు కూడా, అన్నిటికంటే పెద్ద వ్యసనం మన అందరికీ ఉంది ఆధ్యాత్మిక జగత్తులో. మీకు తెలిసే ఎంతో పెద్ద వ్యసనం అది, ఈ తాగుడు కంటే, సిగరెట్ కంటే, జోగం ఆడటం కంటే చాలా పెద్ద ఒక వ్యవహార లక్షణం ఏంటి అంటే రేపటి నుంచి చేస్తామండి, ఇవాళ నుంచి చేయము. ఎప్పుడు చేసినా మనం ఎప్పుడు చేస్తాం, రేపటి నుంచి చేస్తాం. ఆ రేపు ఎప్పుడు రాదు, రేపు రాదు ఎప్పుడు. ఇంచేత రేపు వచ్చేసరికల్లా అది ఇవాళ అయిపోతుంది. పాపం వీడు చాలా సత్యహరిశ్చంద్రుడు కాబట్టి వీడు ఏమన్నాడు, రేపటి నుంచి చేస్తానన్నాడు, రేపు రాదు. ఎప్పుడు రేపు రాదు, ఎప్పుడు వచ్చినా ఇవాళే వస్తుంది. ఈ మేధ అనేటువంటి దాంట్లో కొన్ని ఇలాంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. మంచేత మనం ఏదైనా మార్పు చేయదలుచుకున్నా, మన జీవితంలో ఏదైనా విశేషమైనటువంటి మార్పు రావాలనుకున్నా తక్షణమే చేయటం మీద అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇవాళ నేను చెప్పినటువంటి ఈ క్లాసులో ఈ ఒక్కటి మీకు అర్థమైపోయినా మీ జీవితాలు మారిపోతాయి. ఇందాకనే నేను చెప్పాను కదా మీ జీవితాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ క్లాస్ విన్నాక. కానీ ఆ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే మీరు చేస్తే. మీరు చెప్పింది చాలా బాగుంది మాస్టర్, నన్ను రిటైర్ అయిపోయినివ్వండి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి నాకు. రేపు కూడా లేదు ఆయన, ఎంత చెప్పాడు, కొన్ని సంవత్సరాలు దాటేశాడు, ఎవడు ఏం చేయలేదు. తక్షణం రావణాసురుడు రాముడి యొక్క బాణాలు తగిలి మృత్యుముఖంలో ఉన్నాడు. ఇంకా 10-15 నిమిషాల్లో రావణాసురుడు చనిపోతాడు అని అందరికీ తెలుసు. రావణ వధ జరిగిపోయినది. అప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి, అంత గొప్ప వ్యక్తి మరి ప్రపంచంలో పుట్టడు, ఎవరి గురించి చెప్తున్నాడో అర్థమైంది కదా, రాముడు చెప్తున్నాడు రావణాసురుడు గురించి. అంత గొప్ప వ్యక్తి మరి ప్రపంచంలో పుట్టడు, ఋషులు ఏదైనా ఒక మాట రాస్తే అది నిజం కాకపోయినా నిజమైపోతుంది. ఋషుల వాక్కులో ఉన్నటువంటి గొప్పతనం అది. రాముడు రావణాసురుడు గురించి ఏం చెప్తున్నాడు, అంత గొప్ప వ్యక్తి మీద పుట్టాడు అని. వాల్మీకేం రాశాడు, నభూతో నభవిష్యతి, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి మరి పుట్టాడు, మరి పుట్టబోడు కూడా. అంటే రావణాసురుడితో మనం పోటీ పడాము. రావణాసురుడితో పోటీ పడాలి అంటే ఋషి వాక్కుతో పోటీ పడాలి. ఋషి వాక్కుతో మనం పోటీ పడలేం. ఇంకేదంటే వాళ్ళ వాక్కు సత్యము కనుక, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి నా బాణాలతో చావబోతున్నాడు, అంతటి మహాపండితుడు మరి రాడు. ఇంకేత లక్ష్మణాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి అర్థించు నీ జ్ఞానాన్ని, నీకున్న పాండిత్యాన్ని మాకు చెప్పు. పలిచాడు లక్ష్మణుడు, వెనక్కి పిలిచాడు. లక్ష్మణ జాగ్రత్త, నువ్వు శిష్యుడిగా వెళ్తున్నావు, రావణాసురుడు మనకి శత్రు అవుతూ అయి ఉండొచ్చు దాకా, అయిపోయింది అక్కడా. ఇప్పుడు నువ్వు అతని జ్ఞానాన్ని అర్థించటానికి విద్యార్థిగా వెళ్తున్నావు, అంచేది ఆయన శిరస్సు వైపు నిలబడి అడగకు, కాళ్ళవైపు నుంచుని అడుగు. అంటే లక్ష్మణుడు కొంచెం కోపం, ఉగ్రహం ఎక్కువ. ఎప్పుడేం చేస్తాడో రాముడికే తెలీదు. అంచేది ఎందుకైనా మంచిది, తమ్ముడు లక్ష్మణాలు తెలుసు కనుక కొంచెం జాగ్రత్తగా చెప్పాడు నాయన, జాగ్రత్త జ్ఞానం తెలుసుకోని. నిన్ను అడిగాడు, నువ్వు వస్తావని నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా నిన్ను రాముడే పంపించి ఉంటాడు, చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. మృత్యుముఖంలో ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి మేధావికి తెలుసు లక్ష్మణుడు వచ్చి ఈ జ్ఞానాన్ని అడుగుతాడని. అంటే లక్ష్మణుడు, నన్ను ఎలా అనుకున్నావని, నాకు రాముడు తెలుసు, రాముణ్ణి నువ్వు అడగవు కానీ రాముడు నేను ఎరుగును, రాముడు ఎలా ఆలోచిస్తాడో, రాముడు ఎలా మాట్లాడతాడో నాకు చాలా బాగా తెలుసు, నువ్వు వస్తావని నేను ఆశిస్తూనే ఉన్నాను అన్నాడు. సరే అయితే ఎందుకు వచ్చానో తెలుసు కదా అన్నాడు. అది నాకు తెలియదు, ఎందుకు వచ్చానో నాకు తెలియదు, కానీ రాముడు లాంటి వ్యక్తి ఎవడి మీద ద్వేషించడు, అద్వేష్ట సర్వభూతాన్ని, నాలో ఉన్నటువంటి చెడుని తీసేదలుచుకున్నాడు, చెడుని తీసేశాడు. ఇంకేదంటే నేను పోతే తప్ప చెడు పోదు. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి మాటలు విన్నది రావణాసురుడిని ఉద్దేశించి మన గురించి నేను చెప్తున్నాను. అందులో రావణాసురుడి గురించి నేనే మాట్లాడటంలే, మనం అంటే ఇది పోతే తప్ప ఈ శరీరము మనం మారం. చిన్నప్పుడేమో తెలీదు, వయస్సులో చేయాలనిపించదు, ముసలితనంలో చేయాలనిపించినా చేయలేము, చివరికి ఏంటంటే చేయలేము. చిన్నప్పుడు మనకు ఎవరు చెప్పలేదు, వయస్సు ఉన్నప్పుడు, వయస్సు అంటే నా ఉద్దేశం సామర్థ్యం ఉన్నప్పుడు అని, వయస్సు ఎంతుందా చేయాలనిపించదు, ఇప్పుడే ఉందిలే తర్వాత చేద్దాం, వయస్సు దాటిపోయి శరీరం వణకటం మొదలెట్టాక చేద్దాం అనుకుందా చేయలేము. ఆ స్థితిలో ఉన్నటువంటి మనము, మనందరం ఆ స్థితిలోనే ఉన్నాం, మనం సిగ్గుపడక్కర్లేదు. నేను మిమ్మల్ని మాత్రమే చెప్పుకోవటం లేదు, నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నాను అని చెప్పి ఏదో గురువు కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తున్నాడు కాదు. నేను ఏదో క్లాసులో చదువుతున్నప్పుడు, కాశీలో ఉన్నప్పుడు ఒక గురువు నా దగ్గరికి కాశీ స్కూల్కి వచ్చాడు. నేను చదువుతున్నప్పుడు ఆయన మామూలుగా అంతా చెప్తూ ఒక మాట చెప్పింది, నాకు ఈనాటికి గుర్తుంది. ఆయన చెప్పి ఏడో క్లాసులో చదువుతున్నప్పుడు, ఈనాటికి గుర్తుంది, ఈనాటికి నేను దాన్ని ఆచరించటం లేదు. నేను అంతే అంచేత మనం అందరము కూడా ఒకే జాతి పక్షులమే, కొంచెం తేడా అంతే. ఏం చెప్తున్నానో అర్థమైంది కదా. ఆ గురువు ఏం చెప్పాడు ఏడో క్లాసులో చదువుతున్నప్పుడు, పిల్లలు మీరు బాగుపడాలంటే కాలాన్ని దుర్వినియోగం చేయకండి, ఒక ప్రణాళికాబద్ధంగా మీ కాలాన్ని ఉపయోగించుకోండి. దాన్ని మీరు నోట్తో అనుకుని మీరు రేపు ఇచ్చేస్తా ఇచ్చేస్తా అంటే కుదరదు. మీరు ఖచ్చితంగా కాగితం మీద రాత్రి పడుకునేటప్పుడు రేపు నేను ఇది చేయబోతున్నాను, ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి నేను చేయబోతున్నాను అని చివరికి మీరు రాత్రి పడుకునేటప్పుడు వరకు టైం టేబుల్ వేసుకోండి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏమేం చెయ్యాలో మీరు, నేను చెప్పిస్తున్నాను, నేను మీ జీవితాలలో ఏ మార్పులు రావాలో నేను కథ చెప్తున్నాను అనుకోకండి. ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసం నేను ఇవ్వటంగా, మన జీవితంలో ఏం మార్పులు రావాలి, మొదటి మార్పు ఏం రావాలని చెప్పాను. ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే రేపు చేస్తాను అనకండి, దయచేసి తక్షణం చెయ్యండి. మళ్ళీ తక్షణం చేసేయాలి అని చెప్పి ఎదుటి వాడిని కొట్టేయాలనిపించిందని చెప్పి తక్షణం వంట చేస్తున్న బయటతోనే వెళ్ళి వాడి గుండె మీద ఠంగమని కొట్టేశారనుకోండి, మరి వాడికి ఏదైనా చేయాలనిపిస్తుంది తక్షణమే. మరి అంచేత కొంచెం ఆలోచించి మీరు తక్షణం చేయవలసినటువంటి పనులు ఏది మంచిదో అది తక్షణం చేయండి, చెడ్డవి తక్షణం చేయొద్దు అని చెప్పటానికి తర్వాత కథ చెప్తున్నాను, రావణాసురుడు యొక్క కథ. కానీ ఇందాక నేను చెప్పింది కూడా గుర్తుంచుకోండి, నా బలహీనత కూడా నేను చెప్పేస్తే మీరేం కంగారు పడలేదు, మీరు తర్వాత చెప్పొచ్చు. మాస్టారే చేయలేకపోతే రెండో మాట మనం అనేది, మాస్టారే చేయలేకపోతే ఇంకా నేనేం చేస్తాను, గొడవ వదిలిపోయింది ఆ మాట అనొద్దు. మాస్టర్ చేయలేకపోతే ఏమైనా మీరు చేయొచ్చు. సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది, ఒక సైంటిస్ట్ చేయలేంది రెండో సైంటిస్ట్ చేయగలను అని ప్రయత్నిస్తాడు, అంతే తప్ప అంత పెద్దవాళ్లే చేయలేకపోయారు కనుక నేనేం చేస్తాను అనుకుంటే అసలు ఏముండదు లైఫ్ లో. అంతే తక్షణమే చేయటం ఒకటి, ఒక అద్భుతం మీ జీవితాల్లో జరగాలి. ఇంకోటి ఏంటి, ఆ అనుకున్నదేదో మంచిదై ఉండాలి, ఉపయోగపడేదై ఉండాలి. దాని తర్వాత ఏమై ఉండాలి, మనం చేసేటటువంటి పని పద్ధతి ప్రకారం ఉండాలి. నేనే ఉద్యోగం చేయటం లేదండి, మరి మాకెందుకు పద్ధతి? సృష్టిలో మనిషికి తప్ప ప్రతిదానికి పద్ధతి ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశి చక్రము, చెట్లు, చేమలు అన్ని పద్ధతి ప్రకారం ఎదుగుతాయి. కొన్ని ఐదేళ్ల కాపుకు వస్తే కొన్ని తక్షణం వస్తాయి, వేటి నియమాలు వాటికే ఉన్నాయి కదా. మనిషికు నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తాడో వాడు చేయలేడు. అంచేత మీరు ఉద్యోగాలు చేస్తున్నా చేయకపోయినా, చదువుకుంటున్నా చదువుకోకపోయినా ఈ నియమాన్ని సాధించండి. ఏంటి, వాళ్ళ రాత్రి పడుకునే ముందు రేపు ఏం చేయబోతున్నామో రాసుకోండి. నాకు ఇప్పటికీ ఆయన తల్లటి గడ్డ ఉంది, 8.5 అడుగులో 9 అడుగులో పొడుగుంది. అంత మనిషి అంత పొడుగు లేడు, నాకప్పుడు అలా అనిపించింది. దృఢకాయుడు, పంజాబీ ఆయన, కుర్చీలో కూర్చొని ఊగుతో చెప్తున్నాడు. ఏం చెప్పాడో తెలుసా ఆయన, 4 ఏళ్లు కనుక మీరు ఇలా రాసుకుని రాసిందే చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే రేపు ఏం జరగబోతోందో అన్నది మీకు కళ్ల ముందు కనిపిస్తుంది అన్నాడు ఆయన. దీనికి మీరు మంత్రాలు చేయక్కర్లేదు, సాధనలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు మీరు. కానీ ఇది చెయ్యాలి మీరు. నేను 7వ క్లాస్లో చదువుతున్నప్పుడే, ఇప్పుడు కెమిస్ట్రీ లీడర్ గా రిటైర్ అయిపోయినా కూడా అంత క్రమబద్ధంగా నేను చేసుకోలేకపోతున్నాను, కానీ ప్రయత్నిస్తున్నా. ఇప్పటికీ నేను నిరాశ పొందలే, పట్టువదలని విక్రమార్కుల్లాగా ఇప్పటికీ కూడా రేపు ఏం చేయబోతున్నాను అనుకుంటా. రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుడు వెళ్ళాడు, అడిగాడు, మా అన్నగారు పంపించారు, మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని క్లుప్తంగా మీరు చెప్పేయండి అంటే రెండు మాటలు చెప్పాడు. ఆ రెండు మాటలు ఇప్పుడు వర్తిస్తుంది. చెడు అనేది చెయ్యాలనిపించినా చెయ్యొద్దు, మంచి అనేది చెయ్యాలి అనిపించకపోయినా ఖచ్చితంగా చెయ్యి. నా జీవితమే ఈనాడు నేను మరణశయ్య మీద ఎందుకున్నాను అంటే, శూర్పణక వచ్చి ఇలా ఇలా చెప్పేసరికి కోపం వచ్చి తప్పు అని తెలిసినా కూడా సీతను ఎత్తుకొచ్చేశాను. మృత్యువు నా చేతిలో ఉంది అనుకునేటటువంటి అహంకారంతో స్వర్గానికి మెట్లు వేద్దాం అనుకున్నాను నేను. రేపయ్యొచ్చులే అని కొన్ని కోట్ల సంవత్సరాలు దాటేశాను నేను. స్వర్గానికి మించిన వీలేకపోయాను. వేసి ఉంటే ఈ భూపై స్వర్గావతరణ అనే గందరగోళం వచ్చిండేది కాదు. మనం అందరం కూడా క్యూలో తిరుపతి మెట్లు, తిరుమల మెట్లు ఎలా ఎక్కుతున్నాం, అలాగే మెట్లు ఎక్కుంటూ స్వర్గానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అంత సామర్థ్యం ఉంది రావణాసురుడికి. నా చేతిలో ఉన్న పని కదా, రేపు చేద్దాం అనుకున్నాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిపాడో తెలుసా, కోట్ల సంవత్సరాలు గడిపించాడు. అలాగే అత్యంత విలువైనటువంటి ఈ మానవ జీవితం మనం పొంది కూడా ఎందుకు పనికిరానటువంటి వ్యాపకాలతో మన జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాం. మొట్టమొదట ఆ బాధ మనకి కలగాలి. చాలా టైం వేస్ట్ చేసేసుకున్నాం మనం. ఇప్పటికే జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక పక్క చెప్తూ, జంతువులలో మానవ శరీరధారిగా పుట్టడం చాలా కష్టము అని వేదాలు చెప్తున్నాయి, మహాత్ములు చెప్తున్నారు, తెలుసున్న వాళ్ళు చెప్తున్నారు. అంటే జంతువులకి మనకి కేవలం శరీర ఆకృతిలో తేడా ఉంది తప్ప మనము కూడా జంతువులమే. ఇది చాలా స్పష్టంగా మళ్లీ మళ్లీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓ పిల్లిని కానీ, ఓ కుక్కను కానీ, ఓ సింహాన్ని కానీ, ఓ ఏనుగుని కానీ, ఒక కోతిని కానీ మనం చూస్తున్నప్పుడు అది జంతువు అని గుర్తుంటుంది మనకి. కానీ మనుషుల్ని చూస్తున్నప్పుడు మనకి వైడి కూడా జంతువే అని గుర్తు రావటం లేదు. మనల్ని మనం జంతువులుగా చూసుకోవటం లేదు. మనని మనము ఒక విశేషమైనటువంటి చేతనత్వము కలిగినటువంటి వ్యక్తులుగా గమనించుకుంటున్నాం. ఈ సృష్టి అంతా కూడా మన కోసమే ఉంది. పెట్రోల్ ఉంది భూగర్భంలో, ఎక్కడ లేని పెట్రోల్ కూడా మనం తగ్గిస్తున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి నెత్తులు ఎవడో తన స్వార్థానికి తీసేసుకోవటం మొదలెట్టాడనుకోండి, ఏమంటాం మనం? క్రూరుడు, దుర్మాత్ముడు అని అంటాం కదా. మరి పృథ్వీ లోపల ఉన్నటువంటి ఆ పెట్రోల్ కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొన్ని లక్షల సంవత్సరాలు గడిస్తే తప్ప భూమిలో ఆ పెట్రోల్ ఏర్పడదు. పెట్రోల్ ఏర్పడాలి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు గడవాలి. ఇప్పుడు ఒక భూకంపం వచ్చి మహా అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి పైన భూమి వచ్చేస్తే, ఆ లోపల అది తపస్సు చేస్తే భూమి యొక్క వేడి వల్ల, వాటి వల్ల అనేక రసాయనికమైనటువంటి మార్పులు జరిగి అది పెట్రోల్ గా మారుతుంది అని సైన్స్ చెప్తున్నారు. అందరు సైంటిస్టులకి ఇది తెలుసు, కానీ ఒక్క సైంటిస్టు కూడా, ఒక్క మానవుడు కూడా భూమి లోపల ఉన్నటువంటి ఆ పెట్రోల్ తీసుకునేటటువంటి హక్కు మనకి ఉన్నదా ఎవరు అడగటమే. మనం కూడా ఆలోచించడమే, అదేదో మనకి హక్కు ఉన్నట్టు మనం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం గల్పేటటువంటి గల్ప్ వారు అదంతా పెట్రోల్ కోసమే. తెలుసు కదా నీకు, పెట్రోలే అక్కడ లేకపోతే అసలు ఎవరు అక్కడికి వెళ్ళడు. కానీ అసలు మన మనస్సులో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా, పృథ్వీ ఎందుకు ఆ పెట్రోల్ తయారు చేసుకుందో తన గర్భంలో, ఎందుకు అన్ని అన్ని లీటర్ల పెట్రోల్ పృథ్వీకి అవసరమో, పృథ్వీ తయారు చేసుకున్నటువంటి ఆ పెట్రోల్ ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం తెలియదు. ఇన్ని స్కూటర్లు ఎందుకో, ఇన్ని బస్సులు ఎందుకో, ఇన్ని ప్రయాణాలు ఎందుకో,
వీటితో పాటు ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు? ఈ కారులో అవి లేకపోతే ఈ హైజాక్ను ఉండవు. దాని తర్వాత ఏదో సినిమాలో మొన్న పాట విన్నాను నేను, హైజాక్ కానీ ఏరోప్లేన్ ఇవ్వని పాడుతున్నాడు. ఇదంతా ఎప్పుడొస్తుంది అంటే నేను చెప్పిన భావాలు అర్థం చేసుకోండి. మీ జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. ఎప్పుడు వస్తాయో తెలుసా మీకు? కరెక్ట్ గా ఆలోచించడం నేర్చుకుంటే. అంతే, కరెక్ట్ గా ఆలోచించడం నేర్చుకుంటే కరెక్ట్ జవాబు వచ్చేస్తుంది. ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండాలి మంది. మన జీవితాలలో మనిషి చేసినటువంటి పిచ్చి తప్పుల వల్ల ఈనాడు వాతావరణం ఎంత పాడైపోయింది అంటే, ఈనాడు వస్తున్నటువంటి రోగాలన్నీ కూడా మనం చేసిన పిచ్చి పనుల వల్లే, వాతావరణ కాలుష్యం వల్లే. చెట్లను కొట్టేసుకుంటున్నాం, పెట్రోల్ బయటికి తీసి దాంట్లో వచ్చేటటువంటి ఫ్యూమ్స్ ని మనం వాసన చూస్తున్నాం. కానీ ఈ పని చేస్తున్నప్పుడు రేపు ఏం జరగబోతోంది అని మనం ఆలోచించాం. ఇదంతా ఆలోచించగలిగేటటువంటి దాన్ని మనము విద్య అంటాం. 10 మహావిద్యలు ఉన్నాయి మన భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో. అందులో గాయత్రి మహావిద్య చాలా ముఖ్యమైనటువంటి విద్య. తారా విద్య, చిన్నమస్తా విద్య, బలరాముఖి, లలిత, ఇలా 10 లలితా సహస్రనామం చదివే వాళ్ళకి ఆ శ్లోకం కూడా గుర్తుంటుంది, ఆ 10 మహావిద్యలు. అందులో గాయత్రి మహావిద్య మొదటిది. ఎందుకు గాయత్రి విద్య మొదటిది అంటే, సవ్యంగా ఆలోచించటం నేర్పుతుంది అది మనకి. సవ్యంగా ఆలోచించటం గలగటం అంటూ వచ్చేస్తే మనకి ఇంకా మిగతా అంతా లైన్ పడిపోతే తెలుసు. సవ్యంగా ఆలోచించటానికి మీ జీవితాలలో రావాల్సినటువంటి మార్పుల్ని గుర్తుంచుకోండి, మర్చిపోకండి. అది ఒక జీవిత కాలంలో రాకపోవచ్చు, చాలా టైం పట్టచ్చు. మొదటిది నేను చెప్పింది గుర్తుంచుకోండి, తక్షణం చేసేటం నేర్చుకోండి. రేపు చేస్తామో అనొద్దు, దానికి కింద నేను చెప్పాను నేను, చెడు అయితే అస్సలు చేయొద్దు, మంచి అయితే తక్షణం చేసేయండి. మూడోది ఏం చెప్పాను నేను, టైం టేబుల్ ప్రకారం. మీరు ఏం చేస్తున్నా సరే, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలాళ్ళు కావచ్చు, నేను ముసలాళ్ళు అయిపోయాను ఇంకా నాదే ఉంది, పొద్దున్న లేస్తాను, టీ తాగుతాను, న్యూస్ పేపర్ చదువుతాను, కోడల మీద కొడుకు మీద వాళ్ళ మీద విసుక్కుంటాను, దాని తర్వాత స్నానానికి వెళ్తాను, స్నానం చేసి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, భోజనం చేస్తున్నప్పుడు నాకు డయాబెటీస్ ఉందని తెలుసు, నాకు బీపీ ఉందని తెలుసు, కానీ ఖచ్చితంగా స్వీట్ తింటాను నేను, ఖచ్చితంగా ఉప్పు వేసుకు తింటాను నేను. మనకు తెలియాలా ఉంది, మీ జీవితాలలో వచ్చిన తర్వాత జరగవలసినటువంటి కార్యక్రమాలలో జంతువున నరజన్మ దుర్లభం అని చెప్పా. అంటే ఏంటి, మనకి గుర్తుండాలి జంతువులకి మనకి పెద్ద తేడా లేదు, చిన్న తేడా ఉంది. ఇంత తేడా మనం మాట్లాడగలం, జంతువులు మాట్లాడలేవు. ఈ మాట్లాడగలగటం వల్ల మనం ఏం చేసుకోగలిగాం? జంతువులు చేసుకోలేనటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి మనం సంపాదించుకున్నాం, విద్యను. మాట్లాడటం వల్లే మనకి విద్య వస్తుంది. ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏ చదువు వచ్చినా చదువు ఎందుకు వస్తుంది? మాట్లాడగలుగుతున్నాం కనుక. మాట్లాడగలగటమే కాదు, వినగలుగుతున్నాం కనుక. ఈ రెండు లక్షణాలు మిగతా జంతువులతో మానవుడు అనేటటువంటి జంతువుకి తేడా ఉంది. మనం ఏం చేయగలమంటే, మనం మళ్ళీ నేర్చుకోక్కర్లేదు, ఏదైనా నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి, నేను దాన్ని నేర్చుకున్నాను, నువ్వు ఇలా చేసుకో చాలు అని చెప్పేస్తే మనం దాన్ని చేసేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మాటలే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం తికమకగా ఉన్నా అర్థమైపోతే అదంత పెద్ద కష్టమైనది కాదు. మన కుర్రవాణ్ణి మనం ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఏం చేస్తామండి అంటే, మా పిల్లవాడిని నేను ఇంజనీరింగ్ విద్య నేర్పుదాం అనుకుంటున్నాం అంటాం మనం. వాళ్ళు ఎప్పుడు పుట్టాడు, నామకరణ సంస్కారం జరుగుతోంది, మాటల్లో మాటల్లో అందరం మాట్లాడుకుంటూ ఉంటే ఏం చెప్పామంటే, మా బాబుని నేను ఇంజనీర్ చేస్తాను అని. సరే ఇంకో ఆనండి, కాదండి నా బాబుని మాత్రం నేను డాక్టర్నే చేస్తాను అని.
ఖచ్చితంగా దాని కొరకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీడు ఇంజనీర్ అవటానికి, ఆ రెండో బాబు డాక్టర్ అవటానికి ఎన్ని రోజులు పడుతుంది? అప్పుడు నామకరణం జరుగుతుంది వాడికి. ఎప్పుడు ఇంజనీర్ అవుతాడు వాడు? రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో? 20 సంవత్సరాలు పడుతుంది కదా. ఆ 20 సంవత్సరాలలో మనం ఏం ఒప్పేసుకుంటున్నాం? వాడు ఇంటర్మీడియట్ లో వీడు బీజెక్సీఏ చదువుతాడు, డాక్టర్ అయ్యేవాడు, ఇంజనీర్ అయ్యేవాడు ఏం చదవాలి? ఎంపీసీ చదవాలి. అది మళ్ళా చదవాలి అంటే 10th క్లాస్ లో దానికి తగిన మార్కులు కావాలవన్నీ వచ్చాయనుకుంటున్నాం మనం. అదేమీ రాకపోతే ఇవేమీ జరగవచ్చు. సరే, ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వచ్చిన తర్వాత వీడికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది, వీడికి మెడిసిన్ లో సీట్ వచ్చింది. సీట్ వచ్చాక వీడు డాక్టర్ అవుతాడు, వీడు ఇంజనీర్ అవుతాడు, అయ్యాడు. ఇప్పుడు ఇంజనీర్ ఏం చేస్తాడు? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, ఎలక్ట్రిసిటీ పని ఎలా చేయాలి, దాన్ని ఎలా సవరించాలో వాడికి అర్థమవుతుంది. డాక్టర్కి రోగగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తి వస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. అంటే ఏం చేశాం మనం? నామకరణం చేస్తున్నప్పుడే ఏ విద్య నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఆ విద్య నేర్చుకోవడానికి మీకు కనీసం 20 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు దీని తర్వాత చెప్పబోయేది ఇంకాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇంజనీర్ అయిన వాడు ఏం చేస్తాడో మనకి తెలుసు, వాడు ఎలాంటి పని చేస్తాడు. డాక్టర్ అయిన వాడు ఎలాంటి పని చేస్తాడో మనకి తెలుసు. కొన్ని మాకు ఇంజనీరింగ్ వద్దు, డాక్టర్ వద్దు, సైంటిస్ట్ అవుతాడు మావాడు, మంచిది. వాడు ఏం చేస్తాడో మనకి తెలుసు. ఇదంతా మాకు వద్దండి, మావాడు MBA చదువుతాడు, బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తాడు, వాడు ఏం చేస్తాడో మనకి తెలుసు. కానీ మనం విద్యాలయాలకి బదులు దేవాలయాలకి వెళ్ళినప్పుడు మనకి తెలుస్తోందా మనం ఏం చేయాలో? వెళ్ళిపోతున్నాం దేవాలయానికి. ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 2-3 రోజులలో మీరు సవ్యంగా ఈ ప్రశ్నలు అర్థం చేసుకుని దేవాలయాలకు వెళ్ళక నేర్చుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. విద్యాలయాలకు వెళ్లి విద్య ఎలా నేర్చుకుంటున్నామో, మనం ఆ నేర్చుకోవటానికి ఎంత కష్టపడుతున్నామో, మన పిల్లవాడు నేను వెళ్ళను స్కూల్కి అంటే కొట్టి అయినా పంపిస్తాం. చదువుకోకపోతే చదువుకోవటానికి కావాల్సినటువంటి వనరులన్నీ మనం సమకూర్చి నువ్వేమీ చేయొద్దురా బాబు, నువ్వు చదువుకో, డబ్బెక్కడి నుంచి వస్తుందో నువ్వు వరీ కాకు, నీకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయో నువ్వు కాపరా పడకు, అప్పు చేసైనా ఏది చేసైనా సరే, తల తాకట్టు పెట్టైనా సరే మేము నిన్ను ఇంజనీర్ని చేస్తాం, మేము నిన్ను డాక్టర్ని చేస్తాం అని ఎంత కష్టపడుతున్నాం మనం. అంత తప్ప అదేంటండి, ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటే ఇంత కష్టాలు వస్తాయని తెలిస్తే నేను చదివించి ఉండకపోయేదాన్ని అనే మాట ఎప్పుడైనా మన నోట్లోంచి వస్తుందా? ఎంత కష్టమైనా పడతాం, వాడు చదువుకుంటే చాలు మాకు, మేము చదివిస్తాం అన్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తుకు వచ్చేసరికి మా కష్టాలు తీరితే తప్ప మేము ఈ విద్య నేర్చుకోము అంటే ఈ విద్య ఎలా వస్తుంది మీకు? విద్య వచ్చాక మీ కష్టాలు కట్టెక్కుతాయి వేరే విషయం, గ్యారంటీగా కట్టెక్కుతాయి. ఒక్కసారి మీ పిల్లవాడు ఇంజనీర్ అయిపోతే, ఒక్కసారి మీ పిల్లవాడు డాక్టర్ అయిపోతే ఇంకా మీ కష్టాలు కట్టెక్కిపోయి ఖచ్చితంగా లైన్లో పడిపోతారు. మీరు గొప్ప కూడా చెప్తారు, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి, ఇంకా మిగతా విషయాల్లో కట్నాల్లో వాటి గురించి మరి మీరు ఎలా గీకుతారో ఏం చేస్తారో నేను దాని గురించి మాట్లాడను. కానీ ఆ గీకటానికి హక్కు వస్తుంది మనకి. కానీ ఎందుకు వచ్చింది? మీరు చెప్తాను, నేను ఇంత కష్టపడి చదివించాను, నేను మేము ఇన్ని బాధలు పడ్డాం, ఏమనుకుంటున్నారు మీరు చదువు అంటే అని. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మీరు ఏమీ కష్టపడకుండా, అసలు మీరేమీ చేయకుండా, మీరేం చేయదు అసలు. ఇంచారంటే మా స్నేహితుడితో మా కాలేజీలో ఉన్నప్పుడు నేను చెప్పాను, నేను ఒకసారి గాయత్రి మంత్రం చాలా గొప్ప మంత్రం. అవునా అన్నాడు. అవునన్న, అంటే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి అన్నాడు. ప్రశ్న చూడండి ఎలా ఉంటుందో. డబ్బు చాలా మంచిది, అంటే రోజుకి 1 రూపాయి వస్తే చాలా, 2 రూపాయలు వస్తే చాలా అని అడగం. ఎంత కావాలి రోజుకి? మనకు రావాలి, కానీ రోజుకి 1 కోటి రూపాయలు వచ్చినా మనం వడ్డాను. కానీ మంత్రజపం చేయాలి అనేసరికి అలా నీ తెలివిదా, నీ తెలివిది అంటే 1, 0, 8, 100 పైన 8. కానీ ఆ గాయత్రీదేవి ఏం చేసేయాలి మీకు? నీ కోరికలన్నీ తీర్చేయాలి. మన భ్రష్టు పట్టినటువంటి మేధ, మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఆ తప్పుని మనం సవరించుకోవాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే తప్ప భౌతిక జగత్తులో ఉన్నటువంటి విద్య మనకి రాకపోతే ఆధ్యాత్మిక విద్యలో అసలు మనం ఏం కష్టపడకుండా, మీకు కష్టం కూడా పట్టం లేదు కదా, టైం పడుతుంది అది రావటానికి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక రెండోది ఏం అర్థం చేసుకోవాలి, ఈ భౌతిక విద్య ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ పిహెచ్డీ కానీ మీరు చేయదలుచుకున్నప్పుడు మనం విద్యాలయానికి వెళ్తున్నాం. విద్యాలయానికి ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తున్నాం, మీ పిల్లవాడిని ఎన్ని రోజులకు ఒకసారి స్కూల్కి పంపిస్తారు, ఎల్కేజీ స్టూడెంట్ వాడు ఏడుస్తూ ఉంటాడు, నేను ఎన్నిసార్లు చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఈ మాత్రం పంతం తల్లికి తండ్రికి, మా వాడు భగవంతుడి మార్గంలో వెళ్ళాలి అని ఉండుంటే ఈ కాలంలో ప్రపంచం మారిపోయి ఉండేది, ఈ పాటికి ఖచ్చితంగా మారిపోయి ఉండేది. తండ్రి హరి దేవుడు మానవుడు తండ్రి తండ్రి, ఇప్పుడు కాదండి రిటైర్ అయిపోయాక. నా స్నేహితుడు ఒకతను తెలుగులో రీసెర్చ్ చేస్తున్నాడు 5-6 ఏళ్ల కిందట, ప్రయోగాల చరిత్ర మీద రీసెర్చ్ టాపిక్ అతంది. ఒకరోజు పొద్దున్నే నేను కాలేజీలో క్లాసుకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఫస్ట్ అవర్, పొద్దున్నే అంటే నా ఉద్దేశం ఫస్ట్ అవర్ అని, పొద్దున్నే కాదు ఫస్ట్ అవర్ మాది 12:45 స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ సెషన్. అంచేత నా భాషలో పొద్దున్నే అనుకుంటే కాలేజీకి వెళ్ళాక మొదటి పీరియడ్ అని నా ఉద్దేశం. అతను వచ్చాడు పరిగెట్టుకుంటూ, రామకృష్ణ ఎంత అన్యాయం జరిగిపోయింది అన్నది. ఏంటి అన్యాయం జరిగిపోయింది? ప్రహ్లాదుని వాళ్ళ తండ్రి ఎంత బాధ పెట్టాడు, మంచి పిల్లవాడు ఎంత మంచి పని చేస్తున్నాడు. నారాయణ నారాయణ, నారదుల్లా కాదు, నారదుల్లాడంటే మన నారాయణకు ఇంకో అర్థాలు వస్తాయి. నారాయణ నామం చేసుకుంటున్నాడు, మంచివాడు, మనం ఎన్ని కష్టాలు పెట్టాడు. నువ్వు నిజంగా చెప్తున్నావా అన్నాను, నువ్వు అందరూ నాతో మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా, జాగ్రత్త, నిజంగా నువ్వు బాధపడుతున్నావా ప్రహ్లాదుని వాడి తండ్రి బాధ పెట్టాడు అని. కరెక్ట్ అన్న, నీ కొడుకును ఏం చేస్తున్నావు అన్నా. ఏం చేస్తున్నానంటే ఇంజనీరింగ్ చదివిస్తున్నాను, ఎక్కడ, రెసిడెన్షియల్ కాలేజీలో. ఓ పని చేయి, రేపటి నుంచి నేను గాయత్రి సాధన శిబిరం పెడుతున్నాను, నేను 3 రోజులు క్యాంప్ అంతే, ఎక్కువ రోజులు కూడా పంపించక్కర్లేదు, 3 రోజులు కూడా పంపించ అతనికి. 3 రోజుల చదువుకోదు ఇంజనీరింగ్ చదువు అంటే ఏది ముఖ్యమైంది, గాయత్రి సాధన ఇంజనీరింగ్? మరి మన రాక్షసులేగా, మన పిల్లలు మీలో ఎవరైనా, నాయన నువ్వేం గాబరా పడుకు, కావలసినంత నేను సంపాదించాను, కూర్చో ప్రహ్లాదుల్లాగా నువ్వు జపం చేయి. అది ఎలా చేయాలో నాకు తెలియదు కనుక ఆ స్థాయి గురువులు ఎవరైనా ఉంటే నేను వాళ్ళని వెతికి వాళ్ళని నీ దగ్గరికి తీసుకొస్తా, లేకపోతే నేను అట్లా పంపిస్తానని ఒక్క తల్లిదండ్రి అంటాడా? మీలో అలా అనగలిగే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు దమ్ము లేదు, నేను వెళ్ళను, నీకు లెక్చర్లు ఇస్తున్నా కానీ హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోమంటే నేను చేయనిగా. కానీ మన మానసిక స్థితి అర్థం చేసుకోండి, నోటితో చెప్పేది మన ఆచరణలో లేదు, అది మంచిదని తెలుసు మనకి, ఆ ఆధ్యాత్మిక జీవిత విధానం చాలా మంచిది అని మనకందరికీ తెలుసు, కానీ ఆ జీవిత విధానం వైపు వెళ్ళాలి అంటే మనకి భయం, ఆ జీవిత విధానాన్ని ఆచరించాలి అంటే భయం. ఇందువల్ల రాక్షసుల సమాజంలో ఉన్నాం కనుక, అసురుల సమాజంలో ఉన్నాం కనుక, విభీషణుడికి భయం రావణ లంకలో జీవిస్తున్నాడు కనుక, అంతే కదా. మరి మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం? ఎవ్వడు మనకు అడ్డు తగలడు, నీ పిల్లలన్నీ ప్రతిరోజు పొద్దున్నే నాయన నువ్వే లేచిన తర్వాత 5 నిమిషాలు పూజ చేసుకో, దాని తర్వాత నీ చదువు నువ్వు చదువుకో, ఓ 10 నిమిషాలు నువ్వు ధ్యానం చేసుకో, దాని తర్వాత నువ్వు పని చేసుకో అంటే ఎవ్వడు మీకు అడ్డు తగలడు. మీకు తెలుసు కూడా, సైంటిస్టులు 6,000 పేజీల రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు, 6,000 పేజీలు. ప్రతిరోజు కనుక పిల్లలు ధ్యానం చేస్తే అరగంట సేపు 30-40 మార్కులు వచ్చేటటువంటి పిల్లవాళ్ళకి 90-95 మార్కులు వస్తున్నాయి. ఇది మన ఋషులు చెప్పింది కాదు, ఈ కాలంలో దేవుళ్ళైనటువంటి సైంటిస్టులు చెప్పారు, మామూలు సైంటిస్టులు కూడా కాదు వాళ్ళు, ఫిజిక్స్ లోను కెమిస్ట్రీలోను బాటనీలోను జువాలజీలోను నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సైంటిస్టులు.
వాళ్ళ రీసెర్చ్ పేపర్లు 6,000 పేజీలు వాళ్ళు అనేక మంది మీద ప్రయోగాలు చేసి ధ్యానం చేయించి పిల్లల చేత 30-35 మార్కులు అంటే ఏంటి, ఫెయిల్ అయిపోతున్నటువంటి పిల్లవాడు ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడు అంటే 90-95 మార్కులు తెచ్చుకుంటున్నాడు అని తెలిసినా కూడా మిగతా దేశాలలో వాళ్ళందరూ కూడా ఈ విధానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన వారసత్వం ఇది, మన హక్కు ఇది, ఆ హక్కును ఉపయోగించుకోవడానికి మనం ఇష్టపడలేదు. ఇష్టపడలేదు అంటే మీ పిల్లవాడు మేలు కోరుతున్నారా మీరు చెడు కోరుతున్నారా మీరే నిర్ణయించుకోండి. నేను భౌతిక జగత్తు గురించి మాట్లాడుతున్నాను, నేను మీరు దేవుడు దెయ్యము సమాధులు వాడు ఋషి అయిపోవాలని నేను మాట్లాడటం లేదు. కేవలము వాడు రోజుకి అరగంట ధ్యానం చేసుకుంటే ఫెయిల్ అయిపోయేటటువంటి కుర్రవాడు ఖచ్చితంగా 90-95 మార్కుల లెవెల్లోకి ఎదుగుతాడు అని సైంటిస్ట్ చెప్పినా కూడా మనం ఆచరించకపోతే తప్పు ఎవరిది? మరి ఎందుకు ఆచరించాలి అనిపించటం లేదు మనకి? ఎందుకు ఆచరించటం లేదు ఆచరించాలి అని అనిపించటం లేదంటే మనము జంతువులము కనుక జంతువుకి ఎన్నిసార్లు చెప్పినా దొరకెక్కదు. ఇది మనం అర్థం చేసుకోవాలని మన జీన్స్ లో ఉన్నటువంటి జంతు స్థాయి నుంచి ఎదిగినటువంటి మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపము, ఆ లోపాన్ని మీరు సవరించుకోవాలి. ఎలా సవరించుకోవాలి? తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకొస్తే మీరు దాటగలరు. కానీ నేను రేపు చేస్తాను అంటే మీరు చేయలేరు. అది రావణాసురుడు లాగే, రేపు నేను స్వర్గానికి నిచ్చెను కడతాను అన్నాడు. ఆ రేపు కోటి సంవత్సరాలనే రావణాసురుడికి రాలేదు. ఇంకా ఇది రేపు చేస్తామని కాదు, మేము తక్షణం దీన్ని అమలు చేసుకుని ఇంతమంది ఈ కాలపు గొప్పవాళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఋషులు కాదు చెప్తున్నది, సైంటిస్టులు చెప్తున్నారు. ఇది దీన్ని ఎందుకు చెప్తున్నాను మళ్లీ అంటే జంతువులలో ఉన్నటువంటి అవగాహన కాని లక్షణం మనలో ఉన్నట్టే జంతువులలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం మనలో ఉంది. అది చెప్తూ ఇది చెప్పాను. ఏంటి అద్భుతమైనటువంటి లక్షణం అంటే మనం మాట్లాడగలం, మాటలను వినగలం. జంతువులు కూడా వింటాయి, జంతువులకు కూడా చెవులున్నాయి. పాముకి చెవులున్నాయి, పాము చెవులు అంటాం కదా, అసలు పాముకి చాలా దూరం నుంచి వినిపిస్తుందంటారు. కానీ తేడా ఏంటది? వింటుంది తప్ప ఆచరించదు. మనిషి వింటాడు, అనుభూతి చెంది ఆచరిస్తాడు. మీరు ఆ తేడా అర్థం చేసుకోండి. ధ్యానం చేసేటప్పుడు, గాయత్రి శక్తిని మనం ఉపయోగించుకునేటప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటల్ని మనం ఉపయోగించుకుంటాం. మనిషి మాటలను వింటాడు, అనుభూతి చెందుతాడు. ఇది మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతే గాయత్రి మంత్రం మీకు ఫలించటం మొదలెడుతుంది. ఏం చెప్పానో మళ్లీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతట కష్టమైన విషయం ఏంటని చెప్పటంలే, కొంచెం మీరు మనస్సు పెట్టి వింటే అర్థమైపోతుంది మీకు. మనిషి మాటలను వింటం మాత్రమే కాదు, అనుభూతి చెందుతాడు అంటే ఇప్పుడు దబుక్కుని ఒకరిని తిట్టామనుకోండి, వింటాడు లోపలేమొస్తుంది వాడికి? బాగా తిట్టాడు, ఇంత అందమైన తిట్టు నేను ఎక్కడా వినలేదు అంటాడు. వీలైతే ఏదో తిరుగుతాడు. వాడు బాస్ వాడిని తిట్టాడనుకోండి, ఇంటికి వచ్చి వాడు భార్యను చావుగొట్టేస్తాడు, పిల్లల్ని చావుగొట్టేస్తాడు. ఇంచేత బాస్ని చావుగొట్టలేడు కనుక అంతా తిట్ల యొక్క అనుభూతి ఉంది. అర్థమవుతానా నేను చెప్పింది? ఏ మాట ఉచ్చారణ చేసినా ఖచ్చితంగా మీలో అనుభూతి వస్తుంది. మీకు అర్థం వచ్చది, అర్థం కాకపోవచ్చు. ఇది ఇంగ్లీష్లో తిట్టాం, తెలియలేదు. ఈ లోపల ఎవడో చెప్తాడు ఇడియట్ అంటే ఏంటో తెలుసా, మూర్ఖుడు అని. కోపం వచ్చేస్తుంది మీకు. తెర అర్థమైంది ఏం చెప్పాను? భాష తెలియకపోతే ఆ భాషలో ఉన్నటువంటి ఆ పదానికి అర్థం మాత్రమే మీకు తెలిస్తే చాలు, మీకు కోపం వచ్చేస్తుంది. మీకు ఇంగ్లీష్ రావక్కర్లే, మొత్తం భాషా పరిజ్ఞానం అక్కర్లే, గ్రామర్ తెలియక్కర్లే, ఏమీ తెలియక్కర్లే. కేవలం ఆ ముక్క యొక్క అర్థం తెలిస్తే చాలు. గాయత్రి మంత్రం యొక్క అర్థం తెలిసినా చాలు, మీకు సంస్కృతం రావక్కర్లే, మీకు వ్యాకరణం రావక్కర్లేదు, ఏమీ రావక్కర్లే. కేవలం అందులో ఉన్నటువంటి పదాల యొక్క భావం మీకు అర్థమైపోతే ఖచ్చితంగా అది మీకు ఫలితం ఇవ్వటం మొదలెడుతుంది. ఇంచేత మీకు అనుభూతి వస్తుంది కనుక. అలాగే మిమ్మల్ని ఎవరో మెచ్చుకున్నారనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది. మాటలే శబ్దాలే చెవుల్లో పడుతున్నాయంతే మీకు, కానీ చెవుల్లో పడుతున్నటువంటి ఆ శబ్దాలు జంతువులలో మార్పు తీసుకురావు, కానీ నర శరీరధారి అయినటువంటి జంతువులో చాలా మార్పులు తీసుకొస్తాయి. మహాభారతంలో ఈ మాటల యొక్క పవర్ అద్భుతంగా చూపిస్తాడు. దానికి రెండు పేర్లు పెడతారు పండితులు, ఒకటి కృష్ణ సారథ్యము, రెండోది శల్య సారథ్యము. అర్జునుడు, నేను యుద్ధం చేయలేను, నేను యుద్ధం చేయలేను, నా వాళ్ళ మీద నేను బాణం ఎలా వేయగలను, నా బంధువుల మీద నేను బాణం ఎలా వేయగలను, నేను బాణం వేయలేను, నేను యుద్ధం చేయను, గాంధీ గారు నా చేతి నుంచి పడిపోతోంది, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, ఫీల్ అయిపోతున్నాడు, అనుభూతి చెందుతున్నాడు కూర్చుండు బయట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడు అర్జునుడికి చేసిన బోధకి పేరేంటో తెలుసా మీకు? తెలీదా? భగవద్గీత చెప్పాడు. ఆ భగవద్గీత చెప్పేసరికి చివరికి ఏమంటాడు, నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీలైతే ఈ మూడు రోజుల్లో మీరు కూడా ఆ మాట అనగలుగుతారు అని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ మాట అనగలగాలి, అర్జునుడు అన్నటువంటి మాట, నష్టో మోహ నా మోహం పోయింది, స్మృతిని లబ్ధ్వా నాకు గుర్తు వచ్చింది, తత్ప్రసాదాత్మయాచ్యుత. కానీ ఈ గుర్తు రావటం ఉన్నదే, ఈ మోహం పోవటం అన్నదే నా గొప్పతనం కాదు, తత్ప్రసాదాత్మయాచ్యుత నీ యొక్క అనుగ్రహం వల్ల అది జరిగింది. స్థితోస్మి గత సందేహ, ఏ విధమైనటువంటి అనుమానాలు ఇంకా నాకు లేవు, స్థిరంగా ఉండిపోయింది నా మనస్సు. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ, నువ్వేం చెప్తే ఇంకా చేస్తాను, నువ్వు చెప్పు వాయించేస్తా నేను అన్నాడు. ఇంకా నేనేం ఆలోచించను, ఎవరిని కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి నాకేం తెలియదు ఇంకా. ఐఎమ్ రెడీ టు ఫైట్, యుద్ధం చేయటానికి నేను రెడీ అన్నా. అటువైపు కర్ణుడు గారు ఉన్నారు. కర్ణుడికి ఖచ్చితంగా అర్జునుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంది, కొంచెం ఎక్కువే ఉంది. కర్ణుడు ఉన్నాడు కనుకే అసలు దుర్యోధనుడు యుద్ధం చేయటానికి రెడీ అయ్యాడు. కర్ణుడే బేస్, భీష్ముడు వాళ్ళు కాదు అని మనందరికీ తెలుసా కదా. ఇందుకు కర్ణుడికి అర్జునుడంత వినివిద్య ఉన్నా అర్జునుడి కంటే ఒకటి ఎక్కువ ఉంది అతని దగ్గర. ఏంటా ఒకటి ఎక్కువ ఉంది అంటే, అర్జునుడి యొక్క తండ్రి ఇచ్చినటువంటి అస్త్రమే తెలుసు కదా. ఇంద్రుడు ఒక బాణం ఇస్తాడు, నువ్వేది ఎవరి మీదైనా ప్రయోగించే ఒక్కసారి అంతే, రెండోసారి నీకు ప్రయోగించడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు కనుక దాన్ని ఉపయోగించేస్తే వాడు ఎవడైనా సరే పోవలసిందే. అది అందరికీ తెలుసు. ఆ కాలంలో మహాభారత యుద్ధం టైమప్పుడు అందరికీ తెలుసు. అందుకే కృష్ణుడు ఉన్నప్పటికీ కూడా ఇటువైపు ఏడు అక్షోహిణీల సేనే ఉంది, అటువైపు కృష్ణుడికి ఆపోజిట్ లో 11 అక్షోహిణీల సేన ఉంది, వీళ్ళకంటే 5 అక్షోహిణీలు. ఎందుకుంది అంటే కర్ణుడి దగ్గర ఆ బాణం ఉంది కనుక. కృష్ణుడు ఎంత గొప్పవాడైనా కర్ణుడి దగ్గర ఆ బాణం ఉన్నంత వరకు అర్జునుడు చావు తప్పదు. అర్జునుడు చచ్చిపోతే ఇంకెవరు లేరు పాండవ పక్షంలో గెలవగలిగేటటువంటి వాళ్ళు. అది కర్ణుడి యొక్క ధైర్యం, దుర్యోధనుడి యొక్క ధైర్యం, మహాభారత యుద్ధానికి నాంది కూడా. అటువంటి వాడి రథాన్ని శల్యుడు నడపటం మొదలెట్టాడు. శల్యుడు ఏం చేశాడు, వీడు ఏం చేద్దాం అనుకున్నా నువ్వేం చేస్తాడే, సూదపుత్రులే నీకు బుద్ధి ఉంటేగా, నీకు జ్ఞానం ఉంటేగా. చివరికి ఏదైందో తెలుసు కదా, నిజంగా గెలవగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడేమో చనిపోయాడు. అసలు నేను యుద్ధం చేయలేని మరో అని నీరసంతో బాణాలు వదిలేసినటువంటి వాడు లేచి నుంచుని ఉపయోగించుకోగలిగాడు శక్తిని. వాక్ యొక్క శక్తి, గాయత్రి మంత్రం యొక్క శక్తి, ఆ గాయత్రి యొక్క శక్తిని మనము రేపటి నుంచి అర్థం చేసుకోబోతున్నాం. కానీ ఇది అర్థం చేసుకునే ముందు ఇందాక నేను చెప్పినటువంటి మాటలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గుర్తించటమే కాదు, మీరు అవగాహన చేసుకోండి. ఇప్పుడు మీరు మాటలు వింటూ ఉంటారు కదా, ఈ మాట మాట్లాడితే మీ మనసులో ఎలాంటి మార్పులు వచ్చాయి చూసుకోండి. మీరు ఒక్కొక్క మాట తమాషా తమాషా అయినటువంటి స్పందనలు కలగజేస్తున్న మన ఇంట్లోనే అమ్మ రే వెరి నాన్న రా అంటుంది. మనం బలే ఆనందిస్తాం మా అమ్మకి నా మీద ఎంత ప్రేమో. అన్నదేంటి అక్కడ పొరే వెరవారా అని అమ్మే పిలిచిందిగా. కానీ వీడు ఎందుకు ఆనందిస్తాడు? ఆ మాట కాదు అక్కడ, ఆ మాట వెనకాతలు ఉన్నటువంటి భావం ముఖ్యం, మాట ముఖ్యం కాదు. అవునా? అదే బయట పోతున్నటువంటి వాడు ఎవడైనా అలా అన్నారు అనుకునే ఎవరో విడవారా అని ఏం చేస్తారు? మీరు వాడి శరీరాన్ని ముందు చూస్తారు. వాడిని మనం కొట్టేయగలమంటే కొట్టేస్తాం, కొట్టలేమంటే కానీ కోపం వస్తుంది కదా. అంచేత చాలా మందికి మేము గాయత్రి మంత్రం చేయొచ్చా? భావం మీకు అర్థమవుతే ఆ గాయత్రి మంత్రం మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. భావం అర్థం కాకపోతే ఏ ఫలితం ఇవ్వదు. అర్థమైంది కదా అనుభూతి. అంచేత ఈ గాయత్రి మంత్రాన్ని మనం చేసుకుంటున్నప్పుడు, ఈ గాయత్రి విద్యను మీరు నేర్చుకుంటున్నప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటల్ని గుర్తుంచుకోండి. తక్షణమే చేయటము, ఇంకా టైం టేబుల్ వేసుకుని జీవితాన్ని సవరించు. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, టైం టేబుల్ వేసుకుని జీవితాన్ని సవరించుకోగలిగేటటువంటి వాడు భవిష్యత్తును చెప్పగలుగుతాడు. దానికి ఏ సాధనార్థాలు మీకు ఇది ఒక్కటి చేసి చూడండి. నాలుగైదేళ్లు మీరు చేసి చూడండి. ప్రతిరోజు నేను పొద్దున 8 గంటలకు టీ తాగుతాను అని ఇది వేసుకున్నాను అనుకోండి. నాలుగేళ్లు అలా వేసుకున్నాను, దాని ప్రకారమే చేశాను. దాని తర్వాత 8 గంటలకి టీ తాగుతామని రాసుకోబోతారు మీరు. రేపు పాలవాడు కాడు, ఏదో స్ట్రైక్ అవుతుంది అంచేత పాలు రావు కనుక నేను 8 గంటలకి టీ తాగలేను అని రాసుకుంటావు నువ్వు. నీకు అనుభూతి వస్తుంది. నీకు టైం టేబుల్ అంటేనే భవిష్యత్తును చెప్పగలగటం. స్కూల్లో టైం టేబుల్ ఉంటుంది, శనివారం మధ్యాహ్నం ఏం క్లాస్ జరుగుతుందో పిల్లలు చెప్పలేరా? టైం టేబుల్ అంటేనే అర్థం ఏంటంటే భవిష్యత్తును చెప్పుకోగలగటం. ఇంకేత భవిష్యత్తు మీకు తెలియాలి అంటే మీరు ఏ సాధనలు చేయక్కర్లే. కేవలము ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం జీవించండి. పొద్దున్నే 8 గంటలకు లేస్తాను అని రాసుకోండి. ఏ అభ్యంతరం లేదు, 3:30కి లేవక్కర్లే. కానీ పొద్దున్నే 8 గంటలకు లేస్తానని లేచే చెప్పుకున్నాక పొద్దున్నే 7 గంటలకు మెలకు వచ్చేస్తే మీరు లేచిపోవద్దు. మీరేం చేయాలి? 8 అయ్యాకి లేవండి. చెప్పిన అంచేత 7 గంటలు లేవమని నేను చెప్పటం లేదు. పొద్దున్న లేవటం చాలా మంచిది. టైం టేబుల్ ఎలా వాడుకోవాలో చెప్తున్నాను నేను. దానికంటే ముందు ఏం చెప్పాను? తక్షణం చేయటం నేర్చుకోండి. ఈ రెండూ కాకుండా ఏది మంచిది కాదు అని మనకు తెలుసుందో దాన్ని తక్షణం వదిలేసేటటువంటి ధైర్యం తెచ్చుకోండి. ఎవరు ఏమి అనుకున్నా సరే ఇది మంచిది కాదు అని మనకు అర్థమైపోయాక టీ తాగటం మంచిది కాదు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు, ఇంట్లో టీ తాగటం మానేశాం, ఇంట్లో అమ్మాయ్యా అనుకుంది, రోజుకి 20 సార్లు టీ పెట్టలేక అవస్థ పడుతున్నాం, ఈమె టీ తాగటం మానేశాడు అమ్మాయ్యా. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాడు వాడు టీ తాగటం లే, కానీ బయటికి ఎక్కడికో వెళ్ళాం మనం. స్నేహితుడు నా కోసం తాగరా ప్లీజ్, పెట్టేశాం కదా టీ వేస్ట్ అయిపోతుంది, పొన్ను మీరు కాస్త వేడిగా ఉంటుంది తాగు అంటే ఏం చేస్తాం మనం? వద్దు. ఆ ధైర్యం కనుక మీరు తెచ్చుకోగలిగితే ఇది మంచిది కాదు అనుకున్నాక, నేను ఒక నియమం పెట్టుకున్నాను ఇది చెయ్యను అనుకున్నాక, అలాగే ఏదైనా నియమం పెట్టుకుంటే దాన్ని చెయ్యాలి. అందులో ముఖ్యంగా మనం పెట్టుకోబోయే నియమం ఏంటి అంటే గాయత్రి మంత్రము రోజుకి 1/2 గంట సేపు చేస్తాను అని. ఇంకొక ఈసారి మీరు వస్తున్నప్పుడు ఇది చెప్పబోతున్నారు మాస్టారు, నేను చేయగలనా చేయలేనా అని ఆలోచించటం కాదు, ఇది మంచిది అని మీకు అర్థమైంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజుకి నేను 1/2 గంట సేపు గాయత్రి మంత్రం ఇది చాలా మంచిది కనుక చేస్తాను అనేటటువంటి నిర్ణయం మీరు తీసేసుకోండి. ఇందుకు మంచిది, దానివల్ల ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయి, గాయత్రిని కామధేనువు పరశువేది కల్పవృక్షము అని 3 పేర్లతో పిలుస్తాం. ఈ 3 పేర్లు కూడా గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటివే. అది కామధేనువుగా ఎలా పనిచేస్తుంది, కల్పవృక్షంగా ఎలా పనిచేస్తుంది, పరశువేదిగా ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మనం ఈ 2-3 రోజుల్లో నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఇంకో 10 నిమిషాల పాటు
గాయత్రి మంత్రం జపం చేసి ఆగుతాం. మంచిది ఆచరణ చేద్దాం. లెక్చర్ ఎంత కొట్టినా ఏం లాభం? అసలైంది ఏంటి అంటే గాయత్రి మంత్రం.